రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా 2001 సంవత్సరం దసరా పండుగలలో 20 అక్టోబర్ నాడు స్వామివారు ఇచ్చిన దివ్యోపన్యాసం వింటారు. తరువాత పంచముఖ ఆంజనేయ స్వామి గురించి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ఉపన్యాసం వింటారు. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. వీరు గత 47 సంవత్సరాలుగా స్వామికి భక్తులు. అంతేకాక తమ ప్రసంగాల ద్వారా స్వామి తత్వాన్ని రాష్ట్రమంతటా అందిస్తున్నారు. ఇప్పుడు 2001 సంవత్సరం దసరా పండుగలలో 20 అక్టోబర్ నాడు స్వామివారు ఇచ్చిన దివ్యోపన్యాసం వింటారు.
మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన, చెడ్డ మాటలకే చెవికి చేత్రు. ఇట్టివారు దైవ మెరుగంగా నేర్తురా, ఇట్టివారు దైవ మెరుగంగా నేర్తురా, ఉన్నమాట తెలుపుచున్నమాట, ఉన్నమాట తెలుపుచున్నమాట. ప్రేమస్వరూపులారు, యువతులు యువకులు ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువలు. నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం. ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు. మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయసు నుండే పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు. యువత అనేటువంటి పదము, యువకులు అనేటువంటి పదము దీనికి సరైన అర్థాన్ని అందించలేకపోతున్నది. నైతికమన్నటువంటిది సామాన్యమైనటువంటి పదము కాదు, చాలా విలువైనటువంటిది, చాలా ఫలితమైనటువంటిది, చాలా గొప్పది. ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైన నైతికమనే మనము కాపాడుకోలేకుండానా మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు? మానవత్వం అనగా కేవలము నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే. ఈనాటి యువకులు తమ యొక్క జీవితం ఏమిటో, తమ యొక్క గమ్యం ఏమిటో, తమ యొక్క మార్గం ఏమిటో, తమ యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. ఈ నైతికమనేటువంటి వీని ఆంగ్ల భాష లోపల మరొక రీతిగా చెప్తూ వచ్చారు. ఈ నైతికమునకు సంస్కృతం మరొక రీతిగా బోధిస్తూ వచ్చింది. సంస్కృత పదమునందు నైతికమనేటువంటి పదమునకు పౌరుషము అని చెప్పింది. ఇంగ్లీషు పదమునందు దీనికి మొరాలిటీ అని చెప్తూ వచ్చింది. మొరాలిటీ అనగా ఏమిటి? పూర్వము జీసస్ క్రైస్తు రోమన్ దేశము లోపల దేశ నాయకుడిగా ఉన్నటువంటి రాజులకు బోధించి రాజులు దీనిని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని ఈ యొక్క రాజ్యములకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు, జీసస్ పేరు పెట్టుకున్నారు. మొరాలిటీ అనగా మానవత్వం నందు దైవత్వం ఆవిర్భవించి దివ్యత్వాన్ని జగత్తునకు బోధించడమే నిజమైన నైతికమునకు అర్థము. ఇంగ్లీష్ నందు పర్సనాలిటీ అన్నారు. కానీ ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి ఒక కళలు శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చున్నది అనేటువంటి ఉద్దేశంతో పర్సోనా అని పేరు పెట్టారు. పర్సోనా అనగా ప్రతి మానవుని యందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతంగా ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు. దీనినే తెలుగునందు నీతి అన్నారు. అనగా మనకు అర్థం కాకుండా అగమ్యమైనటువంటి నీతితో గోప్యంగా ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని వ్యక్తీకరింపజేసేటువంటి శక్తి ప్రతి వ్యక్తి ఎందుకూడను ఉన్నది అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది. నీతి లేని జాతి కోతి కంటే పాడు అన్నారు. నీతి చాలా విలువైనటువంటిది. దీనిని ఇంగ్లీష్ లోపల చెప్పారు కదా పర్సనాలిటీ అని, దీన్ని రోమన్ లాంగ్వేజ్ లోపల పర్సోనా అన్నారు. అనగా ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోప్యంగా గుప్తంగా హృదయస్థాయి ఎందుండి సర్వులకును సమక్షమ చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క పర్సోనా అన్నారు. కనుక ఈనాటి మానవుడు తనయందు గుప్తంగా గోప్యంగా కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్య శక్తిని తాను వ్యక్తము గావించాలి. ఆ విధంగా వ్యక్తం గావించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు. వ్యక్తి అనగా కూడా ఇదే అర్థము. అవ్యక్తమైనటువంటి శక్తిని వ్యక్తీకరింపజేసేటువంటి మానవునికే వ్యక్తి అని పేరు. కాని అతి వ్యక్తం చేయనటువంటి యొక్క మానవుణ్ణి వ్యక్తి అని పిలచడం కూడాను సరైనటువంటి పదం కాదు. ఈ విధంగా ప్రాచీన కాలం నుండి అనేక విధమైనటువంటి రహస్యములను హృదయములందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక దైవత్వాన్ని దర్శించుకోలేక మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు. 250 సంవత్సరములకు పూర్వము భారతదేశము అనేక రకములైనటువంటి యొక్క రాజులతో పరిపాలిస్తూ వచ్చింది. క్రీస్తుకు పూర్వము అనేక వేల సంవత్సరములకు పోకుండా శ్రీరామచంద్రుడు అవతరించి చక్రవర్తి అనేటువంటి పేరును గాంచాడు. 225 సంవత్సరములకు శివాజీ చక్రవర్తిగా మారాడు. అక్బర్ కూడాను చక్రవర్తిగా వచ్చాడు. వీరందరూ కూడాను మహమ్మదుని అయినప్పటికీ కాని తమ ఎందున్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతి మానవునికి కూడాను అర్థమయ్యేటట్టుగా వ్యక్తం చేయాలనేటువంటి సంకల్పం చేత సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు. కనుక ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి గూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవ్యక్తం చేయాలి. ఈనాటి మానవులకు వ్యక్తి అంటే ఏమిటో కూడాను అర్థం కాకుండా ఉంటున్నది. తన వ్యక్తిత్వాన్ని మార్చాలి, దివ్యత్వాన్ని స్మరించాలి, పవిత్రమైన భావం పెంచుకోవాలి, అనంతమైనటువంటి యొక్క ఆస్తికతత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఆస్తికత్వం అనగా ఏమిటి? ఆధ్యాత్మికమనగా ఏమిటి అనగా ఆధ్యాత్మికమనగా మానవత్వాన్ని మరచి మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము. కాని ఈనాటి మానవుడు చదువులు అధికమయ్యే కొలది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధంలో ప్రయాణమవుతున్నారు. మానవత్వమే అర్థం కాకుండా పోతుండాలి. కనుకనే 15 నుంచి కూడాను మానవతా విలువలు పెంచుకోవాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ? ఏమిటి ఈ మనిషి యొక్క విలువ? మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు. సత్యమని కొందరు, ధర్మమని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారి వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు. నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి? పశుత్వాన్ని పూర్తిగా మరచి దివ్యత్వాన్నే చింతించి మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి. కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థం. అన్ని ఉపనిషత్తులు కూడాను మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు. మంచి మనసు కలవాడే మానవుడు, కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది. కనుక మంచి మనసు కలవాడే మానవుడు. మంచి మనసు అనగా ఏమిటి? 10 మందికి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును నిరూపించి, ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవింపజేసి, ఆత్మతత్వాన్ని ప్రకటించి అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము. ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు? మంచి మనసు అనేటువంటిదే కనిపించటం లేదు. కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు. మ్యాన్ అనగా ఏమిటి? ఎంఏఎన్ మ్యాన్ అన్నారు. ఎం అనగా మాయను మర్చిపోవాలి, ఏ ఆత్మను దర్శించాలి, ఎం నిర్వాణం పొందాలి. మాయను మరచి ఆత్మను దర్శించి నిర్వాణమును పొందటమే నిజమైనటువంటి మనిషి. ఈనాడు ప్రతి మానవుడు కూడాను మాయలో మునిగి ఉంటున్నాడు, ఆత్మతత్వమే మర్చి ఉంటున్నాడు. నిర్వాణం ఇంకెక్కడ ప్రాప్తిస్తుంది? కనుక మొట్టమొదట మాయను మర్చాలి, మాయను వదలాలి. మాయ అనగా ఏమిటి? లేనిదాన్ని ఉందని భావించుకోవటమే మాయ. లేనిదాన్ని చింతించి ఉన్నదాన్ని మర్చిపోయి చేరవలసిన మార్గాన్ని చేరలేకపోతున్నాడు మానవుడు. కనుకనే ఈ మానవుడు ఈనాడు అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు. కనుక నవరాత్రులు అనగా ఏమిటి? 9 రాత్రులు. ఈ 9 రాత్రుల లోపల కూడాను దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మహాదుర్గ, మహాకాళి, మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు దీనికి ఒక నియమం నియమించారు. దుర్గ అనగా ఏమిటి? దుర్గ అనగా సర్వశక్తులతో కూడినటువంటి సమస్త మనోశక్తులు, బుద్ధిశక్తులు, ఆత్మశక్తులు, మూడింటి యొక్క ఏకత్వమునే దుర్గ అంటారు. ఇంకా మహాకాళి అనగా ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వాన్ని ప్రకటించి దుష్ట సంహారం చేయటమే కాళి. అనగా ఎక్కడో ఒక కాళి ఉన్నది, ఎక్కడో ఒక దుర్గం ఉన్నది అని చెప్పుకోవటం కాదు, మానవుని ఎందే ఇది కనిపిస్తూనే ఉంటున్నది. మనసు నుండి ఆవిర్భవించేటువంటి ఒక దుర్గుణములే. ఈ దుర్గుణములు బుద్ధిని అనుసరించక, ఇంద్రియములను అనుసరించడం చేత, దురభ్యాసముల చేత దుర్మార్గములకు లోబడి దుష్టశక్తిగా రూపొందుతూ వచ్చింది. కనుకనే ఇట్టి దుష్టశక్తిని దునుమాడి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శింపచేసేకే ఈ యొక్క దుర్గా అనేటువంటి ఒక తత్వమును ప్రబోధిస్తూ వచ్చారు. ఈ 9 దినములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుర్గుణములను, దురాచారములను, దుర్మార్గములను దునుమాడి దివ్యత్వాన్ని, పవిత్రతను అభివృద్ధి పోషించుకోవటమే ఈ యొక్క 10 దినముల యొక్క సహజ లక్షణం. ఈనాడు మనం చదివేదంతా కూడా దుర్గుణాలే, వినేదంతా దుర్గుణాలే, చేసేదంతా దుర్గుణములే. మంచితనం ఎక్కడి నుంచి వస్తుంది? మంచితనం మానవుడి ఎందే కనిపించటం లేదు. ఏదో నేను మంచిగా నడుస్తున్నానని భావిస్తున్నాడే కాని భ్రమించటమే అది. ఆ భ్రమ మానవుని ఎందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మశూన్యం కనిపించడు. కనుక ప్రతి మానవుని ఎందు కూడాను ఇమిడి ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి. ఆ దివ్యత్వము తన ఎందే ఆవిర్భవిస్తుంది. ఎక్కడి నుంచినో పోయి ఒక కాపరు, పిత్తాళి, వెండి ఇలాంటివంటే గనుల నుంచి తివ్వటం కాదు. ప్రతి మానవుని ఎందు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి గని నుండి ఆవిర్భవిస్తుంది. ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని. ఈ మైండ్ నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి ఒక పవిత్రతను మనం ఆవిర్భవింప చేసుకోవాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి పనులు ఈనాడు మానవుడు ఎవడు చేపట్టడం లేదు. పెద్దలను దర్శించినప్పటికీ అక్కడి నుంచి వచ్చేటువంటి జవాబులు మనకేమాత్రము సరైనటువంటివి కాదు. కానీ తనకే తృప్తి అయినప్పుడు పరులకేం బోధించగలడు. కనుక మొట్టమొదట జీసస్ రోమన్ దేశానికి వచ్చినప్పుడు ఆనాడు రోమన్ పాపులంతా కూడా గుర్తించడము ఒక పర్సోనా. దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు గోప్యంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించారు. కనుక అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది. దానినే దివ్య శక్తి అన్నారు, చైతన్యము అంటూ చెప్తూ వచ్చారు. ఈ చైతన్య శక్తి సర్వత్రా ఉన్నటువంటిది. చైతన్య శక్తి లేని స్థానమే కనిపించదు. కాని మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యం ఉండినట్టుగా భావించటం లేదు. మంచి చెడ్డలు ఎంత ఇప్పుడు దివ్యత్వం యొక్క ప్రభావం, అన్నిటి ఎందు దివ్యత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఈనాడు మానవుడు తనను తానే మర్చిపోతున్నాడు. లోకంలో జరిగేటువంటి అన్నింటిని కూడా ప్రింట్ చేసుకుంటున్నాడు హృదయంలో. మనస్సు అనేటువంటిది కేవలం తెల్లని వస్త్రం వంటిది కాదు. అనేక జన్మముల యొక్క రహస్యములు, అనేక జన్మముల యొక్క కర్మలు అన్ని దానిపైన ప్రింట్ అయి ఉంటుంటాయి. కనుక మనస్సు అనేటువంటిది అనేక కలతలతో కూడినటువంటిది, అనేక కల్లోలములతో కూడినటువంటిది, అనేక కలహములతో కూడినటువంటిది, అనేక కాంక్షలతో కూడినటువంటిది. ఈ కాంక్షల చేతనే మానవత్వమును కేవలము మర్చిపోతున్నాడు. మానవత్వాన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు. కనుక ఈనాడు మానవత్వాన్ని దృష్టిగా పెట్టుకోవాలి. మానవుని మర్చిన తర్వాత నీ జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి? నీ చిత్తం నందు ఉంచుకోవాల్సింది ఏమిటి? మనసును పవిత్రము గావించుకోవటమే ప్రధానమైన సాధన. మంచి మనసు కలిగినటువంటి మానవుడుగా నీవు తయారు కావాలి. అప్పుడే నీవు మానవుడని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంటాయి. కనుకనే మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన. ఎంత ప్రేమ చేతనో, ఎంత దయచేతనో, ఎంత కరుణ చేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏమాత్రం కూడాను వినటం లేదు. మనసు లేకుండా కేవలము మాయా మనసుకులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడాను చాలా సులభంగా వింటుంటారు. ఇవి వినటానికి కాదు చెవులిచ్చిండేది. పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పివేడ వద్దికలు నుండలేరా ఓ చెవులా. ఈ మంచి మాటలకు రెండు చెవులు వద్దిక చేరవు, చెడ్డ మాటలకు ఇంకా నాలుగు చెవులు పెట్టుకుని వింటారు. ఇది కేవలము ఒక చెడ్డకాలం ప్రాప్తించినప్పుడే ఇలాంటి బుద్ధులంతా వస్తుంటాయి. దీనిని వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే. ఏది మంచి మాటలు? పరులకు అపకారం కలగని, పరులకు దుఃఖం అందించని, పరులకు ఏ విధమైనటువంటి బాధను చేకూర్చని, దివ్యత్వాన్ని అందించి, దైవత్వాన్ని ప్రబోధించి, దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట. కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞమునందు దీన్ని సరైనటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి. వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని దీనికి పేరు. వేద పురుష, పురుష అనేటువంటిది నిజమైనటువంటి సంస్కృత పదము. పురుషుడనగా కేవలం ప్యాంటు షర్టు వేసుకుని ఉండేటువంటి వాడు కాదు. ఇది పురుష డ్రెస్ గా ఉంటుంటుంది. కానీ నిజమైనటువంటి పురుషుడు అనేటువంటి వాడు దివ్యత్వంతో కూడినటువంటి దైవమే. దీనినే పౌరుషత్వము అని చెప్పినప్పుడు కూడాను హిందీలో చెప్తూ వచ్చారు. కనుక దివ్యత్వం అనేటువంటి యొక్క దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి ఇదంతా కేవలము నెగిటివ్స్ మాత్రమే. నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన ఎందే ఉంటున్నది. ఈ పాజిటివ్ ఎవరిచ్చినా కానీ పోయేటువంటిది కాదు, ఏమి చేసినా కానీ కదిలేటువంటిది కాదు. కదలక మెదలక ఉండేటువంటి యొక్క దివ్యత్వమే ఈ పౌరుషత్వము. ప్రేమస్వరూపులారా, ఈనాటి విద్యార్థులు నైతిక విద్యలన్నీ ఏమాత్రము నేర్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. నైతికమనేటువంటి చాలా విలువైనటువంటిది. ఈ మొరాలిటీ లేకున్నటువంటి మానవుడు నిజమైనటువంటి మానవుడే కాదు. ఈ మొరాలిటీని మనం పెంచుకోవటమే నిజమైనటువంటి చదువు. ఈ మొరాలిటీని పెంచుకోకుండా ఎన్ని పెంచుకుని ప్రయోజనమేమిటి? గొప్ప ధనమును సంపాదించాము, గొప్ప భవనములు కట్టాము, గొప్ప ఉద్యోగములు చేశాము, కానీ ఎన్ని చేసి ప్రయోజనమేమిటి? మొరాలిటీ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. కనుకనే అది ఏ నిజాయితీ, అది ఏ నీతి? అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండేటువంటి హృదయం నుంచి మనం ఆవిర్భావం చేసుకోవాలి. ప్రతి మానవుని ఎందు ఉంటున్నది, కాని దాని నిమిత్తమై మానవుడు ప్రయత్నం చేయటం లేదు. చూచినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మాత్రమే ఆవిర్భావం చేసుకుంటున్నాడు. చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపిగా ఉంటుంటాయి. కనుక మొట్టమొదట మనము హృదయం నుంచి ఆవిర్భావం చేసేటువంటి సత్యస్వరూపాన్ని మనం తీసుకోవాలి. భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మనం అందుకోవడానికి వీలు కాదు. ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు, పదవులకు దక్కేటువంటి వాడు కాదు, అధికారములకు చిక్కేటువంటి వాడు కాదు. కాని సత్యనీతికి మాత్రమే తాను సంకల్పించుకుంటాడు. దానిని నీతి నిజాయితీ అన్నారు. ఈ రెండింటికి మాత్రమే తాను చిక్కగలడు దక్కగలడు, కాని మరొక దేనికి ఏమాత్రం కూడాను భగవంతుడు చిక్కడు దక్కడు. కనుక ఈనాటి యువకులంతా యువతులంతా కూడాను తమ యొక్క జీవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి. కనుకనే ఇది ఏ మొట్టమొదటి మూడు మాటలతో చెప్పాను. దైవ ప్రీతి కలగాలి. దైవ ప్రీతి కలిగినప్పుడే పాపభీతి ఏర్పడుతుంది. ఈ పాపభీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది. ఈ మొరాలిటీ మనకు రావటానికి ఈ విధమైనటువంటి పాపభీతి కావాలి. ఈనాడు పాపం అంటే ఏమో భీతే లేదు, పాప ప్రీతి దైవ ద్వేషం ఈ రెండింటిని పెంచుకుంటున్నారు. ఈ పాపం కాదు పాపభీతి, ఇది పాపం కాదు, మహాఘోరమైనటువంటి పాపము. కనుకనే మనం సంపాదించుకోవాల్సినటువంటి పాపభీతి కావాలి. అందరి యందు నిజమైనటువంటి ప్రేమను ప్రకటించాలి. ఈ ప్రేమ తన యందు ఉన్నటువంటి ప్రేమనే సర్వులు యందు ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, కనుక నాకు వేరే ప్రేమ నీకు వేరే ప్రేమ కాదు, ప్రేమ ఒక్కటే. కానీ ఈ ప్రేమతత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు. ప్రేమ లేని జీవితము ప్రాణము లేని శ్మశానమే. కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ప్రేమనే లేకుండా మనకు ప్రాణమే ఉండదు. ప్రేమ ముదితమవు నిజమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ఈనాడు లోకంలో ధనం ఏ రీతిగా సంపాదిస్తున్నారు? ఉద్యోగం చేసావు లేక వ్యాపారం చేసావు ధనాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు. కనుకనే ఏ విధంగా ధనమును అభ్యాసం చేసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నీతి నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి. ప్రవహించేటువంటి నదులకు ఆనకట్టలు కట్టి పంటను ఏ విధంగా పండించుకుంటామో అదే విధంగానే మానవత్వం ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటున్నది. దానికి ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దాన్ని కంట్రోల్ చేసి అది ఏ దీనికి ఆనకట్ట, ఆ నుంచినటువంటి ప్రేమతత్వాన్ని సమాజం యొక్క సంక్షేమానికి ఉపయోగించుకోవాలి. కనుకనే ఈనాటి యువకులు సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టి అందించుకోవాలి. సమాజం క్షేమంగా ఉండినప్పుడే నీ క్షేమం కూడా అందులో ఉండి ఉంటుంది. కనుకనే సమాజం యొక్క క్షేమాన్ని నీవు కోరకుండినప్పుడు నీ యొక్క ప్రయత్నములన్నీ ప్రయోజనం ఏమిటి? విద్యార్థులారా, ఈనాటి ప్రథమ దినం కనుకనే మీరు మున్ముందు జరగవలసినటువంటివన్నీ కూడా కొంత సింపుల్ గా ఈనాడు చెప్పుతూ వచ్చారు. ముఖ్యంగా మనం జీవితంలో సాధించవలసినటువంటిది మొరాలిటీ, మైండ్ అనేటువంటిది దాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. మనసు చాలా పవిత్రమైనటువంటిది, కానీ దానికి అనేక విధమైనటువంటి దుర్గుణాలంతా కూడా చేరుస్తున్నాం. దానిని సరైన రీతిలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రము గావించాలి. తెలిసో తెలియకునో ఎన్నో పాపములు చేస్తుంటారు, కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని పరిహారార్థమై పశ్చాత్తాపడాలి. ప్రేమ స్వరూపులారా, మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది. నిజంగా మీరు చాలా ధన్యులు. ఈ ధన్యులు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు. కనుక మనం సంఘం కూడా సరైన సంఘంగా పెట్టుకోవాలి. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి. కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుని యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి ఉంటాయి. ఈ ప్రవర్తనలన్నీ కూడాను సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది. ఈ సంకల్పములన్నీ కూడాను మానవుని యొక్క డిజైన్స్ పైన ఆధారపడి ఉంటుంటాడు. ఈ డిజైన్స్ అంతా కూడాను మన యొక్క సంఘం పైన ఆధారపడి ఉంటుంటాది. కనుక నీ సంఘం యొక్క ప్రవర్తనలు సరైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దాలి. అప్పుడే మన సంకల్పములు సత్య సంకల్పములుగా మారుతాయి. ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గములకు మా సరైనటువంటి రాజబాట. ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఈనాడు మొరాలిటీ, నీతి అనేటువంటి దాన్ని మనం చక్కగా మనము గుర్తించి వర్తించాలి. ఈ నీతి లేకుండా గినిపోతే మానవత్వం ఏమాత్రమూ పనికిరాదు. కనుకనే నీతిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి. ఆ నీతి ఒక్కటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును. రేపటి దినము అమరత్వాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అది ఏ నిజమైనటువంటి మానవత్వము. కానీ ఈనాటి యుగం లోపల కేవలం భ్రాంతులు భ్రాంతులు భ్రమలు, ఈ కోరికల చేతనే జీవితము కొల్లబోతుంటుండ. ఈ డిజైన్స్ ను చాలా వరకు తగ్గించుకోవాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ యొక్క లగేజ్ ని తగ్గించుకుంటే మనం ఎంతగానో శాంతిగా ఉంటాం. ఇవన్నీ మనం పెంచుకునేటువంటివే కానీ పెంచుకునేటువంటివి కాదు. పుట్టినప్పుడు మనం ఏమి తెచ్చాము? గిట్టినప్పుడు ఏమి తీసుకుని పోతున్నాం? తెచ్చింది లేదు, తీసుకుని పోయేది లేదు. అన్ని ఎక్కడ వదిలిపోవచ్చు, ఎక్కడెక్కడ వదిలిపోవస్తుంది. అట్టి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించుకోవాలి. తెచ్చింది లేదు, కొనిపోయేది లేదు. అన్ని పాసింగ్ క్లౌడ్స్ మాది కదిలిపోతున్నాయి. దేహం మార్పు చెందింది, మనసు మార్పు చెందుతూనే ఉన్నది. మార్పు చెందేటువంటివి నీవు కాదు, మార్పు చెందనటువంటి వారే నీవు. కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు, 10 సంవత్సరాల బాయ్ అన్నారు, 30 ఇయర్స్కి మ్యాన్ అన్నారు, 75 ఇయర్స్కి గ్రాండ్ ఫాదర్ అన్నారు. పేర్లు మారినాయే కానీ తాను ఒక్కడే. కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు, ఇవన్నీ ప్రవృత్తి యొక్క లక్షణాలే. కానీ ఇందులో ఉండేటువంటి ఒక నివృత్తి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక్కటిగానే ఉంది. అది మారున్నది కాదు. కనుక నే ఆత్మతత్వమే నిజమైనటువంటి తత్వం. కానీ ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం కలిగి ఉండినప్పుడే అంతా మనకు చేకూరుతుంది, జయము. ప్రతి మానవుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆత్మ అంటే తనపైన తనకు నమ్మకం కావాలి, తనంతాను నమ్మాలి. తనంతాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు. అనేక గ్రంథాలు చదువుతున్నారు, కానీ చదివి ఏమి ప్రయోజనము? చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవలేదు. మన జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఉపకారం చేయాలి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. మనం ఎప్పుడు హెల్ప్ 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 చేయాలి. హస్తంబులంతా కూడా హెల్ప్ చేయాలి. కంఠమంతా సత్యాన్నే పలకాలి. చెవులంతా మంచినే వినాలి. హృదయమంతా మంచినే అనుభవించాలి. హృదయం హృదయం ఎస్య భాషితం తస్య భూషితం. ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అభివృద్ధి పరచుకోవాలి. కానీ ఈనాడు మానవత్వం అనేటువంటిది మరుగుపడిపోయింది. ఎప్పుడు చూసినా లౌకికమైన భ్రాంతులు, లౌకికమైన ఆస్తులు, లౌకికమైన ప్రపంచం యొక్క సంభోషం చేస్తున్నాము. ఇవంతా ఏనాటికైనా కానీ కదిలిపోయేటువంటివి. నీవు వదలినా కూడా అది నిన్ను వదలదు. కనుక ఎప్పటికీ నీ వెంటనే వస్తుంటుంది. కనుక ఇలాంటి చింతలంతా మేము మానాలి. అన్ని చింతల కంటే కూడా గొప్ప చింత దైవ చింతన చెయ్యాలి. ఆ చింతన చేతనే సర్వచింతలు పరిహారం అవుతాయి. పుట్టుట ఒక చింత, భూమి నుండి చింత, సంసారం ఒక చింత, తావు చింత, బాల్యమంతా చింత, వార్ధక్యం ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, సర్వచింతల బాపడి సర్వేశ్వరణ. చేయుడు ఇప్పుడైనా మీరన్ను చింతులారా, ఇప్పుడైనా మీరు దీన్ని చేసి దివ్యమైనటువంటి దైవత్వాన్ని పొందండి. మీరే దైవస్వరూపులు. మీకంటే దైవం ప్రత్యేకంగా లేడు. ఈనాటి మానవుడు తనకంటే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని భ్రమించి ఆ దైవం కోసము అన్ని రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు. తనకంటే ప్రత్యేకమైనటువంటి గాడ్ లేడు. నేడు తానే దైవము, తానే సర్వము. ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు. కనుక ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ దీన్ని స్మరించండి. ఎప్పుడూ ఆనందంగా ఉంటుండండి. ఎందుకు మీరు విచారం చేస్తుంటారు? ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు. ఇంట్లో అమ్మ నాన్నకు ఒళ్ళు సరలేదంటే విచారం చేస్తారు. ఎందుకు విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా, తప్పిపోతున్నాయా? తప్పిపోవు. జరగవలసినవి జరుగుతాయి, చేయవలసినవి చేస్తారు. కనుక ఈ చింతలు ఏమాత్రం కూడా చేయకూడదు. ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి. ఆ హ్యాపీగా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది. ఈ హ్యాపీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అది దైవం నుంచినే ప్రాప్తిస్తుంది. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. ఆ దైవంతో కూడినప్పుడే ఈ ఆనందం లభిస్తుంది. దైవాన్ని వేరు చేసి నీవు ఆనందాన్ని అనుభవించాలంటే ఇది అసాధ్యము. కనుక ప్రేమ స్వరూపులారా, కాలం చిక్కినప్పుడు దైవాన్ని చింతించండి, మంచి విషయాలు తలంచండి, పవిత్రమైన మార్గాన్ని వెతకండి. ఈ తుచ్చమైన అల్పమైనటువంటి భ్రమలకు మీరు లోబడకండి.
ఇప్పటి వరకు స్వామి దివ్యోపన్యాసం విన్నారు. ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి గురించి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ఉపన్యాసం వింటారు.
ఓం శ్రీ సాయిరాం. ఈరోజు భగవద్భక్తుడు, దాసుడు, అనుజుడు, పూర్ణుడు అయినటువంటి అద్వైతమూర్తి హనుమను గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కృతం హనుమతా కార్య సమవిద్విహు దుష్కరం, మనసాపి అదన్యేన నశక్యం ధరణీతలే అంటాడు వాల్మీకి రామాయణంలో. అంటే నిజానికి రామకథ పూర్ణమై రామపట్టాభిషేకమైనటువంటి మహాసన్మంగళ వేళ రాముడు సాలంకృతుడై ఉన్నాడు. అంతఃపురం అంతా కూడా, సభాభవనం అంతా కూడా ఒక గొప్ప వేడుకగా ఉంది. మన పుట్టపర్తిలాగా అందరి కళ్ళు రామస్వామి మీద ఉన్నాయి. కానీ రామస్వామి మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నారు. ఇంతమంది పురోహితులు, హితులు, సన్నిహితులు, పురప్రముఖులు, అంతఃపుర స్త్రీలు, వానర సమూహం, వీళ్లంతా కూడా రాముడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శిస్తూ పరవశించిపోతున్న వేళ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్యమైనటువంటి నేత్రాలు దేనిని వెతుకుతున్నాయి అని అందరి యందు కలిగిన ఒక ప్రశ్న. సమాధానంగా కాసేపైన తర్వాత రామచంద్రుడు సింహాసనం దిగి సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడయ్యా అంటే, రెండు సింహాసనాల వెనక పద్మాసనంలో ధ్యానముద్రాంకితమయ్యున్నాడు. కనుల వెంట అశ్రుధారలు కారుతూ ఉన్నాయి. ఆ అశ్రుధారలతో ఆనంద ప్రవేశం చెంది ఉన్నాడు. చూసేవాడికి సమాధి స్థితిలో ఉన్నాడు. నేను వచ్చాను అన్నాడు రాముడు. ఎక్కడా జవాబు లేదు. మళ్లీ ఇదిగో నేను వచ్చాను చూడు అన్నాడు. జవాబు లేదు. ఆ క్షణం నెమ్మదిగా కళ్లు తెరిచే ప్రయత్నం చేసి హనుమంతుడు కళ్లు తెరవలేకపోయినాడు. కన్ను తెరువు, నీకోసం నేను వచ్చానంటున్నాడు రామచంద్రుడు. తెరవలేనుంటున్నాడు హనుమ. నీ దివ్య నామస్మరణంతో, అజపమైనటువంటి మహాధ్యానంతో నా కళ్ళ నిండా ఆనందాశ్రువులు నిండిపోయినాయి. ఇంత ఆనందంతో కూడిన బాష్పాలు తెప్పించిన తండ్రి, నీవే కన్నీరు తప్పిస్తే తప్ప రెప్ప ఎత్తలేను అన్నాడు. లే అన్నారు రామచంద్రుడు. చూశాడు దివ్యమంగళ విగ్రహాన్ని, మహాపరవశం చెందాడు. దేనిని ధ్యానించాడో, దేనిని నిజంగా స్మరించాడో, దేనిని ఒక తపస్వాధ్యాయంగా మార్చుకున్నాడో, అటువంటిదే సాకారమై ఆ ప్రభువు తన దగ్గరకొచ్చినటువంటి వేళ రాముడు నవ్వుతూ ఒక మాట అన్నాడు. అంతఃపురమంతా, అయోధ్య అంతా పండగ చేసుకుంటున్నదే, నీకివేమీ పట్టలేదా? కన్ను తెరిచి చూసినట్లయితే ఎంత అందంగా ఉన్నదో చూశావా అన్నాడు. వాటితో నాకేమి పని స్వామి, నాకు నీతో పని. నీ దివ్యమంగళ విగ్రహం కంటే, నీ సత్య సౌందర్యం కంటే మరొక సౌందర్యమైన వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నదా అంటూ హనుమ లేచాడు. ఆ లేవటానికి శ్రీరామచంద్రుడు తన చిటికెనవేలు అందించాడు. ఈ శ్రీరామచంద్రుడి యొక్క చిటికెనవేలు రామావతారం మొత్తంలో రెండు చోట్ల మాత్రమే జరిగింది. ఒకటి సీతాస్వయంవర వేళ, కళ్యాణ వేళ. తర్వాత హనుమంతుడికి చిటికెన వేలు అందించాడు. హనుమంతుడు అని మనకు తెలుస్తున్నది గాని సభలో ఉన్నవారెవరికి హనుమ ఇంకా పరిచయం కాలే. నెమ్మదిగా చిటికెన వేలు పట్టుకుని అందించి హనుమని సింహాసనం దాకా నడిపించాడు రామచంద్రుడు. సభ పరికించి చూస్తున్నది, మహానిశ్శబ్దంగా ఉన్నది. అప్పుడు ఇందాక మనం అనుకున్న శ్లోకం చెప్పాడు రాముడు. అంటే శ్లోకంలో, శ్లోకం ద్వారా తన యొక్క హృదయాన్ని ఆవిష్కరించాడు రాముడు. అన్నాడు, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే స్వామి కార్యక్రమాన్ని, స్వామి యొక్క ఆజ్ఞని పాటించటంలో మరొకడు ఉన్నాడా? ఒకవేళ ఉన్నా వాడికి ఇట్లా చేయాలన్న మనస్సు ఉంటుందా అంటే, ఈ ప్రపంచంలో మాత్రం మా హనుమ కంటే మరొకడు లేడు అని రెండవసారి ఆలింగనం అనుగ్రహించారు. మొదటిసారి ఎప్పుడయ్యా అంటే, సీతాన్వేషణలో అమ్మవారిని దర్శనం చేసి రాముడి దగ్గరకొచ్చి ఉన్నది ఉన్నట్లుగా దృశ్య సాక్షాత్కార భాజకంగా, అంటే కన్నులకు కట్టినట్టుగా అమ్మవారి యొక్క స్థితిని చెప్పినప్పుడు రాముడు ఆనంద ప్రవేశుడైపోయినాడు. దుఃఖం నుంచి బయటపడ్డాడు. అప్పుడు ఆలింగనమిచ్చాడు సముద్ర తీరంలో. మళ్లీ సభామధ్యంలో రెండవసారి ఆలింగనమిచ్చాడు. ఈ రెండు కౌగిలింతలు పరమాత్మ నుంచి స్వయంగా అనుభవించినటువంటి భాగవతోత్తముడు, భక్తుడు ఎవరు అంటే, ఇదిగో మన హనుమ. నిజానికి మహామండలేశ్వరి అయినటువంటి అమ్మవారు దేవీ భాగవతంలో మాటన్నది, త్రేతాయుగంలో 8 మంది మంత్రులతో కూడి నేను శ్రీరాముడై వెళతాను. ఆ శ్రీరాముడి యొక్క శక్తి, ఇచ్చా క్రియా జ్ఞానశక్తులు మూడు, అవి నేనే. ఆ 8 మందిలో ఒకడు పరమ ఉత్కృష్టమైనటువంటి మంత్రి ఉంటాడు. ఆ మంత్రి హనుమ అన్నది. మరి హనుమ మన పురాణ ప్రకారంగా చూసినట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వింటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి అంటే పౌరాణికమైనటువంటి విశేషణలతో ఒక్కొక్క దిక్కును చూస్తున్నప్పుడు ఆయనకు ఒక్కొక్క పేరు ఇవ్వబడింది. కానీ స్వామి అంటే మనస్వామి. ఈ పంచముఖాలకి ఇచ్చిన వ్యాఖ్యానం చాలా వినూత్నమైనది, విశిష్టమైనది, అర్థవంతమైనది, సత్యార్థమైనది. ఏమున్నాయంటే ఆంజనేయ స్వామికి 5 ముఖాలు లేవు బంగారు. ఆయనలో ఉన్నటువంటి వీరత్వమే 5 పాయలుగా ప్రస్ఫుటించింది ఆయన జీవితకాలంలో. అందులో దయావీరం, దానవీరం, విద్యావీరం, ధర్మవీరం, రణవీరం అని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ధర్మవీరం. ఈ ధర్మవీరం ఎట్లా ఉన్నది అంటే, పూలతో కూడినటువంటి ఒక దారానికి వాసన ఎట్లా ఏర్పడుతుందో, సుగ్రీవుడి దగ్గర కర్మవశాత్తు కొంతకాలం మంత్రిగా ఉన్నా, స్వామిగా ఆయనను భావించిన శ్రీరామచంద్ర ప్రప్రథమ దర్శనంతో భార్యలను పోగొట్టుకున్నటువంటి 2 పురుషులు, ఒకరు లోకానికి చెందినవారు, ఒకరు లోకాతీతమైన పురుషోత్తముడు, ఈ 2 దుఃఖాలు వాళ్లది ఏకం కనుక వీళ్ల మధ్య స్నేహం బాగుండాలి అనుకున్నాడు. కనుక రామచంద్రుడికి ఒక ఆప్తవాక్యాన్ని, ఆత్మీయ వాక్యాన్ని, మధురమైనటువంటి వచో వినాణంతో, సంభాషణ చాతురితో రాముడి యొక్క హృదయాన్ని మొదటి కలయికలోనే, మొదటి స్పర్శలోనే అనుభవించాడు, పొందాడు హనుమ. లక్ష్మణుడు ఎంత వారించినా రాముడు అన్నాడు, లక్ష్మణ, హనుమంతుడి మాటల వెనక ఉన్నటువంటి నిజాయితీ నువ్వు గమనించటం లేదా? భక్తి గమనించటం లేదా? శరణాగతి గమనించటం లేదా? ఒక అనంతమైనటువంటి సత్య పారమ్యాన్ని గమనించటం లేదా? కనుక ఇతనిని నేను గ్రహిస్తున్నాను అన్నాడు. ఎలా గ్రహించాడు? ఆత్మ యొక్క ఒక ప్రతిధ్వనిగా గ్రహించాడు. అయితే హనుమ చూడండి, ధర్మవీరంలో శ్రీరామచంద్ర ప్రభువు పరిచయం అయ్యేదాకా తన యొక్క శక్తియుక్తులు అన్నింటినీ కూడా, తను మన అంటామే, ఈ 2 కూడా సుగ్రీవుడి కోసము మాత్రమే వెచ్చించాడు. అయితే తాను భావించినటువంటి సుగ్రీవుణ్ణి కాపాడగలిగినటువంటి శక్తి ఉన్న మరొక బలవత్తరమైన శ్రీరామచంద్రుడు రాగానే సుగ్రీవుడితో ఒక మాటన్నాడు, ఈ క్షణం నుంచి ఈ రామచంద్ర ప్రభువు నీకు నాకు స్వామి అన్నాడు. అది ప్రపంచంలో ఒక గురువు దొరికి, అసలు గురువులకే గురువు కనుక దొరికినట్లయితే సాధకుడు ఈ గురువుని ఆ గురు గురువర్గురువు దగ్గరకు తీసుకువెళ్లాలి. ఇది ధర్మవీరం. అంతేకాదు, ఏ రాముడి కార్యక్రమంలో తన మనస్సును నిమగ్నం చేశాడో, ఏ రామాజ్ఞని ఒక అదృష్టంగా, యోగంగా భావించాడో, ఏ రకమైన అపేక్ష లేకుండా ఒకే ఒక్క భావనతో, నా చర్యల వలన, నా చూపు వలన, నా కదలిక వలన, నా మెదలిక వలన నా స్వామి అయినటువంటి రాముడికి ఎంత ఆనందం కలుగుతుంది, అది ఒక్కటే పెట్టుకున్నాడు ఆయన. కనుకనే శ్రీరామచంద్రుడి యొక్క కార్యక్రమాన్ని తన కార్యక్రమంగా, శ్రీరాముడి యొక్క ఆజ్ఞని దాటటానికి వీలులేని ఆజ్ఞగా, శ్రీరామచంద్రునికి మించిన పరదైవం మరొకటి లేదన్న భావనతో ధర్మవీరాన్ని ప్రతిపాదించాడు. ఇది ఒక ముఖం. ఇక 2వ ముఖం ఆయనది విద్యావీరం. ఆయన గురువెవరో తెలుసిన సూర్యుడు సాక్షాత్. ఆ సూర్యుడు ఈయనకి బోధ చేశాడు. అందుకనే విశ్వనాథవారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో, వెలుగు మరొక్క పేరఖిల విద్యలకు పరమార్థభూతమై, వెలుగులు తన్నుమించి మరి విశ్వమునందున వేరుచోట లేవు, అలఘుడు శిష్యవత్సలుడు అంబుది శోషణ దాహమూర్తికిన్, వెలుగుల నిధికిన్, గురుత్తమునకున్, జగదక్షునకున్ నమస్కరించదన్నన్నాడు. ఈ జగదక్షుడు ఎవడయ్యా అంటే సూర్యుడు. ఈ ఒక కన్ను పగలుగా, ఒక కన్ను రాత్రిగా, అంటే సూర్య చంద్ర నాడీ మండలాలుగా జగత్తుని వెలుగుమయం చేస్తున్నవే, ఆ వెలుగుకు మూలం ఎక్కడ ఉన్నదని అన్నట్లయితే, గురువైన సూర్యుడైనట్లయితే, దానికి మూలమెవరు అంటే శ్రీరామచంద్ర ప్రభువే అని నమ్మినటువంటి విద్యావీరం. అందుకనే జ్ఞానగుణసాగర అన్నారు ఆయన్ని. జ్ఞానసాగరుడు, గుణసాగరుడు. విజ్ఞానం ఉండి అనేక శాస్త్రాలన్నీ పుక్కిటబట్టి శీలం లేకపోతే వాడి ప్రపంచానికి బరువు. జ్ఞానము ఉండి, వినయము ఉండి, సద్గుణాలు ఉండి, సత్వగుణ ప్రధానమై ఉన్నటువంటి వ్యక్తి గనక, ఒక ఉత్తమ వ్యక్తి గనక ఉన్నట్లయితే వాడు ఈ ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయగలడు. కనుక ఆంజనేయ స్వామి సకల శాస్త్ర పండితుడైన రణపండితుడు వ్యాకరణ పండితుడు అన్నాడు రాముడు. రణపండితుడంటే యుద్ధం చేశాడా చేయలేదా కాదు, యుద్ధం చేస్తున్న వేళ ఈ రామ లక్ష్మణులు ఇద్దరికీ కూడా ఏ రకమైన అపాయమూ కలగకుండా మనస్సుని కేంద్రీకరించి యుద్ధనీతిలో రాముడు ఎట్లా వెళితే రాముడు చక్కగా ఉంటాడో, లక్ష్మణస్వామి ఏ మార్గాన వెళితే ఆయన భద్రంగా ఉంటాడో, అన్ని వేళలా తన కనుగుడ్డుకి తన కనురెప్ప ఎట్లా ఉన్నదో, తాను నమ్మిన స్వామికి స్వామి యొక్క అనుజుడికి బంటై నిలబడ్డాడాయన. కనుక మనకున్నటువంటి విద్యలన్నీ కూడా స్వామి అంటారే, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఎన్ని శాస్త్రాలు చదువు, ఎన్ని వేదాలు చదువు, స్వామి చెప్తారు బ్రహ్మ విద్య గురించి ఉపన్యాసాలు చెప్పేవాళ్లు ప్రపంచంలో తక్కువేం లేరు, కానీ ఆచరించేవాడు కంటికొక్కడు కానరాడి అన్నారు స్వామి. బ్రహ్మ విద్య చెప్పటం వేరు, బ్రహ్మ విద్యని అనుభూతిమయం చేసుకోవటం వేరు, అదే బ్రహ్మ విద్యని విభూతిమయంగా జీవించటం వేరు. అట్లా జీవించినటువంటి వాడు హనుమ. ఇది రెండవ ముఖం. ఇక మూడవ ముఖం దయావీరం. దయావీరం, ఇది కరుణావీరం అనొచ్చు కదా, అంటే కరుణ అనేటువంటిది కేవలం పరతత్వానికి చెందిన భావన. దయా, జాలి, సానుభూతి మానవ జీవ సంస్కారానికి సంబంధించింది గనక ఆంజనేయ స్వామి కూడా వానర రూపంలో వచ్చాడు గనక ఈ దయావీరం ఎట్లా ఉన్నది అంటే, సీతమ్మ వారిని దర్శనం చేసినప్పుడు ఆమెకు ఆనందం కలిగించాలి. ఆమెకు ఏం ఆనందం కలిగిస్తుంది? రాముడు వస్తాడు, రావణుని చంపుతాడు, నిన్ను అయోధ్యకు తీసుకెళ్తాడు, మన అందరం కలిసి వెళతాం, అదుగో రాముడు ఇట్లా ఉన్నాడు, నీకోసం ఇంత వియోగంలో ఉన్నాడు అని ఒక ఆత్మీయుడుగా ఒక ఆప్తుడుగా చెప్పగలిగినటువంటి ఆ దయావీరాన్ని ప్రకటన చేశాడు. అందుకనే లవకుశులని జన్మ ఇవ్వటానికి ముందే అమ్మవారు హనుమాన్ చాలీసాలో రఘువరా అన్నది ఎవరినంటే రాముణ్ణి కాదు, ఆంజనేయ స్వామిని. రఘువరా అంటే రఘువంశంలో ఆమెలో కలిగినటువంటి ఒక మాతృభావన. ఆ మాతృత్వాన్ని ఒక్కసారి తాకినటువంటి వాడు హనుమ. ఆమె అనుకున్నది ఉంటే ఇటువంటి హనుమ వంటి ఒక కొడుకుంటే చాలు గదా అన్న భావన అంత శోకంలోనూ ఆమె కలిగించినటువంటి వాడు ఆంజనేయ స్వామి గనక అది దయావీరంగా ఉన్నది. అలాగే లంక నుంచి విభీషణుడు వచ్చినప్పుడు అందరూ ఆయన్ని శంకించారు, రాముడు తప్ప. రాముడు ఇంకా నిర్ణయం చేయలేదు. విభీషణుడు అంటున్నాడు, నన్ను నమ్మండి అంటున్నాడు, నువ్వు లంక నుంచి వచ్చావు, పైగా నువ్వు రావణుడి యొక్క తమ్ముడివి గనక నిన్ను నమ్మము అంటున్నారు వీళ్లు. విభీషణుడి గురించి నూటికి నూరుపాళ్లు పక్కన నిలబడి సత్వగుణ ప్రధాన సంపన్నమైనటువంటి వాడు విభీషణుడు, రాజస గుణ ప్రధానమైనటువంటి వాడు రావణుడు, తమోగుణ ప్రధానమైనటువంటి వాడు కుంభకర్ణుడు. కనుక సత్వగుణ ప్రధానంతో ఉన్నటువంటి విభీషణుడు రామచంద్రుడి దాకా రాగలిగాడు. ముగ్గురూ రాగలిగారా? కుంభకర్ణుడు రాగలిగాడా? ఈ రాముణ్ణి వెతుక్కుంటూ వచ్చాడే, శరణాగతి పొంది వచ్చాడే రామచంద్రుడి యొక్క వాక్యం ధర్మ పరిపాలన గనక ఎవరు అధర్మంలో ఇంతకాలం జీవించినా ధర్మాన్ని ఎరిగినటువంటి వేళ ఆచరించడానికి సంసిద్ధులవుతారో వారు నావారు అన్నాడు రాముడు. ఆ అని అన్నప్పుడు విభీషణుడు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి దయావీరం చేత, పరిపూర్ణమైనటువంటి ఆ సానుభూతి చేత, జాలి చేత రాముడి దగ్గరకు తీసుకుని వెళ్లి విభీషణుడు మనవాడే అన్నప్పుడు రాముడు కూడా కరుణాసముద్రుడు గదా ఒక మాట అన్నాడు, నేనే కావాలి, నన్నే శరణు పొందుతున్నాను అన్నప్పుడు నేను మాత్రం ఎందుకు వదిలిపెడతాను విభీషణుణ్ణి, నాతోనే ఉండని అంటూ కాదు మనతోనే ఉండని. ఇక విద్యావీరం ఉన్నది, విద్యావీరం చెప్పుకున్నాం, జ్ఞాన గుణసాగరుడు. రణవీరం ఉన్నది, రణవీరం అనేకమైనటువంటి బలాలు ఆయనకు ఏర్పడున్నాయి. లంకాదహనం చాలా ప్రధానమైనటువంటిది. లంకా దహనం చేయమని రాముడేం చెప్పలే, అమ్మవారు ఎలా ఉందో చూసిరా అన్నాడంతే ఆజ్ఞ. కాని సమయజ్ఞుడైన వాడు, కాలమిరిగిన వాడు, సమయాన్ని పరమాత్మ స్వరూపంగా భావించిన వాడు వెళ్లిన కార్యక్రమాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని ఒక స్పష్టమైన నిర్ణయానికి రాగలిగినటువంటి నిర్ణాయక శక్తి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే ముందు పరిసరాలు చూస్తాడు. ఏమైంది లంకా నగరంలో? లంకా ప్రవేశం చేశాడు, అంతఃపురంలోకి వెళితే ఒక స్త్రీమూర్తి సాలంకృతయై సర్వ ఆభరణాలతో కూడి ఉన్నటువంటి ఒక జగదేక సుందరి పడుకోనుందో మంచం మీద. ఆంజనేయ స్వామి ఒక జీవలక్షణం చేత ఈమె సీత అని భ్రమించాడు. అయితే చూడండి, జ్ఞాన గుణసాగరుడులో జ్ఞానసాగరుడు గనక ముందు ఈ స్త్రీమూర్తిని ఇలా నేను చూడకూడదు అని గుణసాగరత్వాన్ని, విచక్షణ వివేకమనేటువంటి జ్ఞానం చేత అటు శ్రీరామచంద్రుణ్ణి వదిలిపెట్టిన అమ్మవారు సాలంకృతయై పరపురుషుడు ఇంట శయ్యాగృహంలో ఒక పట్టుమంచం మీద ఏ రకమైనటువంటి దుఃఖం లేకుండా వివశాయి పడుకొని ఉంటుందా? ఈ కారణం వల్ల ఈమె అమ్మవారు కావటానికి వీల్లేదు అని నిర్ణయించాడు. అంతేకాదు, జగదేక సౌందర్యం కనిపిస్తున్న ఈ మండోదరిది బాహ్య సౌందర్యమే. అమ్మ యొక్క సౌందర్యము ఆమె జగజ్జనని గనక ఆత్మసౌందర్యం కాబట్టి ఆమె స్వరూపం ఇట్లా ఉండటానికి వీలులేదు అనుకున్నాడు. అది విచక్షణాపూర్ణమైనటువంటి ఒకనొక స్థితి. అలాగే అమ్మవారికి చెప్పాడు, ఆ ఆనందాన్ని కూడా మనందరం అనుభవించాలి అని చెప్తూ ఆ రణవీరంలో మొట్టమొదట ఆయన సీతమ్మవారిని ఆ చెట్టు పైకొమ్మ నుంచి చూసినప్పుడు దభేరుని కింద పడ్డాడు. పడగానే ఆమె లంకానగరంలో వానరుడు ప్రవేశించటం అది మొట్టమొదటి సన్నివేశం. కనుక లంకానగర ప్రజల ఎవరికి మనుషులు తెలుసు, రాక్షసులు తెలుసు, కాని వానర రూపంలో ఉన్నవాళ్లు తెలియరు. అందున చిన్న కోతిగా కనిపించాడు ఆయన. భయపడింది ఆమె, భయపడి కలవలపడి వీడు మరొక రాక్షసుడేమో అనుకుంది. అప్పుడు శరీరాన్ని అమితంగా పెంచి తన యొక్క స్వస్వరూపాన్ని చూపించాడు. అంటే ఆయన దగ్గర అణిమాది సిద్ధులు అన్ని కూడా కైవసమై ఉన్నాయి. సముద్రోల్లంఘన వేళ సముద్రంలో పైన వెళుతూ ఉన్నప్పుడు శరీరాన్ని కుంచించాడు, ఇక్కడ వ్యాకోచింపజేశాడు. అలాగే కార్యాతురాణం న సుఖం న నిద్ర అన్నట్లుగా రామాజ్ఞ పాలించేటువంటి వేళ హనుమ ఏ రకమైన సుఖానికి నోచుకోలేదు, మనస్సుని దానివైపు తిప్పలేదు. మొట్టమొదట సింహిక, మైనాకుడు వీళ్లందరూ కూడా అనేక ఆకర్షణా వలయాలు. కాసేపు విశ్రాంతి తీసుకో అంటే విశ్రాంతికి తావులేదన్నాడు. అలాగే లంకానగర ప్రవేశం చేసినప్పుడు లంకానగరానికి రక్షిణిగా ఉన్నటువంటి లంకిని ఆయన అడ్డుకున్నప్పుడు ఒక్కసారి ఒక ముష్టిఘాతంతో దెబ్బగొట్టినప్పుడు ఆమెకి సహజమైనటువంటి రూపం వచ్చి శాప విముక్తి కలిగినప్పుడు లంకిని ఒక మాట చెప్పింది, ఏ మహాత్ముడి యొక్క స్పర్శ చేత మళ్లీ నా దేహం నేను పొందుతానో, నా స్వస్వరూపాన్ని నేను పొందుతానో, ఆనాడే లంకానగరానికి ఆ వైభవం నెమ్మదిగా పతనమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కాని నువ్వు వచ్చావు కదా, నీ వెనక రావలసిన వారంతా వస్తారు, ఈ రావణరాజ్యం నశించిపోతుంది. అంటే తమస్సు అనేటువంటి అంధకారం చీలిపోయి పరిపూర్ణమైనటువంటి సత్వగుణమైనటువంటి ఒక సామ్రాజ్యం ఇక్కడ ఏర్పడుతుందని ఆమె చెప్పినప్పుడు లంకినికి నమస్కరించాడు హనుమ. అంటే ఆమెలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, ఆమెలో ఉన్నటువంటి శక్తిని ఆయన గమనించుకున్నాడు. అంతేకాదు, గాఢాలింగనం పొందినటువంటి ఈ హనుమ ఎంత పరవశం చెందాడంటే, పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ సేవలు అడిగారు. ఎవరెవరి సేవ, ఎవరికి కావలసింది వాళ్ళు అడిగి తీసుకున్నారు, లిస్టులో రాయించుకున్నారు అనుకోండి. హనుమని మాత్రం అందరూ కావాలని పక్కన పెట్టారు. తమ తమకి కావలసిన సేవలన్నీ మిగిలిపోగా నిజానికి ఏం మిగల్లేదు. హనుమ కూడా వెళ్లి నాకు ఈ సేవ ఇమ్మని ఆయన అడగలేదు. ఎవరు ఏ సేవ ఇస్తే అది చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సరే, రాముడు గనక ఆవలిస్తే ఆ ఆవలింతలు లెక్కబెట్టే పని అని ఈయన అనుకున్నాడు. ఈ కారణంగా నేను నా స్వామికి దగ్గరగా ఉండే అవకాశాన్ని వీళ్ళందరూ కలిసి నాకు ఇచ్చారు. రాముడు ఆవలిస్తున్నాడా లేదా గమనించాలి అంటే నేను ఆయన దగ్గరే ఉంటా. ఒకటి, ఎప్పుడు ఆవలిస్తాడో అని నా మనస్సంతా రాముడు మీద తప్ప ప్రపంచం మీద ఉండదు. రెండవది, కాబట్టి వీరందరూ కారణాలు ఏవైనా నాకు అనుగ్రహం ఇచ్చారు. ఈ అనుగ్రహం ఇచ్చినది, ఈ ప్రేరణ స్ఫురణ సంకల్పము నా తండ్రి శ్రీరామచంద్రుడిదే, కనుక ఈ సేవను నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. కనుక శ్రీరామచంద్రుడి యొక్క సాలోక్య సామీప్య సాన్నిధ్య మూడు స్థితులు పొందాడు. ఇక సాయుధ్యమా చెప్పాడు ఆయన. రామా, ఒకనొక సమయంలో గమనించినట్లయితే నీవు దశరథరాజనందనుడివి, రఘురాముడివి, ప్రజారాముడివి, నేను అంజనీసుతుణ్ణి, ఆంజనేయుణ్ణి. మానసిక స్థాయిలో విచారణ చేసినట్లయితే నీవు నాకు యజమానివి, నీకు బంటును నేను. మూడవ స్థాయిలో విచారణ చేస్తే నీవు పరమాత్మవి, నేను ఆత్మను. నీకు నాకు తేడా ఏం లేదు. సూర్యకిరణాలు సూర్యుడి నుంచి ఎట్లా భిన్నం కావో, సుషుమ్నాకిరణాలు చంద్రుడి నుంచి ఎట్లా భిన్నం కావో, ఆత్మలన్నీ పరమాత్మ నుంచి భిన్నం కావు గనక రామా, నీవు నేను ఒక్కటే, ఒక ఆధ్యాత్మిక స్థితిలో. కనుక ఈ స్వామి అంటారే, యు ఆర్ మీ ఐ ఆమ్ యు అనే దానికి అర్థం ఇదే. నువ్వు నేను ఒకటే అంటే భౌతిక స్థాయిలో కాదు, మానసిక స్థాయిలో కాదు, కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ప్రతి జీవుడు పరమాత్మ యొక్క తత్వాన్ని అంశాన్ని పుణికిపుచ్చుకొని వచ్చాడు గనక ఈ 21,600 సార్లు చేసేటువంటి ఈ ప్రాణాయామ ప్రక్రియ అంతా కూడా సముద్రోల్లంఘనమే. ఆయన కూడా 21,600 సార్లు చేస్తూ చేస్తూ వెళ్లాడు. ఈ సముద్రోల్లంఘనం అంటే పైకనిపించే భౌతిక సముద్రం కాదది, సంసార సాగరాన్ని దాటటానికి ప్రాణాయామ ప్రక్రియని జపంగా అజపంగా తెలిసినా తెలియకపోయినా 21,600 సార్లు ప్రతిరోజు చేసినట్లయితే ఈ సంసార పారావారాన్ని పరమాత్మ యందు లగ్నం చేసినటువంటి మనస్సుతో హనుమ ఎట్లా పరమాత్మ యొక్క ఆలింగనాన్ని లోకపురుషుడు కాని లోకోత్తరుడైనటువంటి జగదీశ్వరుడైనటువంటి రామచంద్రుడి యొక్క ప్రశంసని ఎలా పొందాడో, మనం కూడా శ్రీరామదాసులుగా ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా స్వామిదాసులుగా, స్వామి అనుయాయులుగా, స్వామి భక్తులుగా, స్వామి యొక్క సమకాలీనులుగా మనం గనక స్వామి చెప్పినటువంటి అనేకమైనటువంటి బోధనలలో కొన్ని మనం తీసుకుని హనుమంతుడు ఎలా ఉన్నాడో మనం కూడా ఉండగలిగినట్లయితే హనుమవలే మనం కూడా చిరంజీవులమే. అందుకనే ఏ విషయాన్నైనా విచారణ చేయాలంటే 3 స్థాయిలున్నాయి కదా. మళ్లీ రామాయణ కల్పవృక్షంలోనే ఆంజనేయ స్వామి గురించి ఓ పద్యం ఉంది. శైవాంశంబనియందునా దశ శిరస్సంత్రాస చండాకృతి శ్రీవాయుద్భవుడందునా అనిలు శాసించన్ మహాయోగి పోవో కేసరి కోతికూనా ముక్తేంద్రియ భ్రాతు నన్నవేశించిన రామచంద్ర పద పద్మాధీన చేతస్కునిన్. చమత్కారంతో కూడిన హనుమ వర్ణన ఇది. ఈయనని రుద్రాంశ రుద్రాంశ అంటున్నారే, ఎలా అనుకోనయ్యా? శివుడి అంశే గనక నిజంగా అయ్యున్నట్లయితే తన నిజభక్తుడైనటువంటి రావణ బ్రహ్మ తలలు 10 నేల మీద పట్టానికి ఈయన కారణం కాలేదా? లంక గుట్టంతా చెప్పాడే రాముడికి, ఈయన శైవాంశే ఎట్లయినాడు? భక్తుణ్ణి కాపాడా, సంహారం చేశాడే అని ఒక చమత్కారం. పోని మానసిక స్థాయిలో చూద్దామంటే వాయుపుత్రుడు యొక్క కొడుకు అని అందామంటే సముద్రోల్లంఘన వేళ ఈయన ఏం చేశాడు? తన తండ్రిని బంధించాడు. తండ్రి ఎవరు? వాయువు. వాయువు ఎక్కడున్నది? ఆయువు. ఆయువు ఎక్కడున్నది? లోపల ఉన్నది. ఈ ప్రాణ చైతన్యాన్ని ప్రాణాయామం చేత నిరోధించిన ఈ హనుమ వాయుపుత్రుడు అని ఎలా అనగలం? తండ్రిని బంధించాడు కదా. అనిలు శాసించన్ మహాయోగి పోనీ ఈ రెండూ కాదు. కేసరి కోతికూనానా, కేసరి వంశంలో పుట్టిన ఓ కోతి పిల్ల అందామంటే ముక్తేంద్రియ భ్రాతు, ఇంద్రియాలను జయించాడు. అంతేకాదు, జయించబడిన ఇంద్రియాలతో ఇంతకాలం జీవించాడే. ఈయనని నేను ఎట్లా వర్ణించుకోగలను, అనుభవించగలను? అవన్నీ నాకేమి? ఇదిగో ఆయన కూడా, లేదా ఆయన వలె నేను కూడా శ్రీరామచంద్ర పద పద్మాధీన చేతస్కుని. నాకు ఆయనకి ఒక కామనాలిటీ ఉన్నది. ఆ సామీప్యం ఏమిటంటే ఆయన ఎట్లా రామచంద్రుడి యొక్క దివ్య పాదాల యందు మనస్సును లగ్నం చేశాడో నేను అంతే, నేనెట్లా లగ్నం చేశానో ఆయన అంతే. అంటే భక్తులలో కూడా వాడు పెద్ద వీడు చిన్న అన్న రెండు మాటలు లేవు. భక్తుడు భక్తుడే, దాసుడు దాసుడే, పరమాత్మ పరమాత్మే. ఇవన్నీ కూడా జ్ఞానగుణసాగరుడైనటువంటి హనుమ మనకి పరిపూర్ణంగా బోధ చేస్తాడు గనుక ఈ హనుమ ఎక్కడ ఉన్నాడు అంటే శ్వాసరూపంలో మనలో ఉన్నాడు. అందుకనే మనిషికిన్ని మహిమల ఘనసిద్ధుల గరిమల యదలోపల దైవమున్న హనుమల ఎదిగితే నీ హృదయం నీ దేహం తిరిగే తిరుమల. ఎక్కడ ఉన్నది ఓ తిరుపతి, ఒక పుట్టపర్తి, ఒక శిరిడి ఎక్కడున్నాయే అంటే నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ కంటే నీవు అభిన్నంగా ఉండగలిగితే, పరమాత్మకి నీకు అద్వైత స్థాయి గనక ఏర్పడినట్లయితే నీ శరీరమే పుణ్యక్షేత్రం. దానిలోనే ఉన్న క్షేత్రంలో గనక ఆ హృదయం మీద గనక నీవు శ్రీరామచంద్రుణ్ణి ఎట్లాగైతే హనుమ హృదయస్థానంలో పెట్టుకుని సాకార స్వరూపంగా ఆత్మారాముడుగా ఈ జగత్తుకు చూపించగలిగాడో, మనం కూడా స్వామి భక్తులుగా హనుమని ఆదర్శప్రాయం చేసుకోవాలి. ఆ జ్ఞానాన్ని, ఆ గుణాన్ని, ఆ రణవీరాన్ని, జీవితాన్ని, స్వామి అంటారే లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్. అది ఆ ఛాలెంజ్ని మనం ఎదుర్కోవాలి, ఛాలెంజ్ని దాటకూడదు. అలాగే ఈ రణవీరం, విద్యావీరం, ధర్మవీరం. అన్నింటికంటే కూడా స్వామి సత్యస్వరూపులు గనక, ధర్మస్వరూపులు గనక, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఏ సాంఘిక, కౌటుంబిక, రాజకీయ, ఆధ్యాత్మికమైనటువంటి ధర్మాన్ని ప్రబోధం చేశాడో దానినే సత్యసాయిరాముడు కూడా ఈరోజు చేశారు. అంతే, తేడా ఏం లేదు. ఆ రూపం వేరు, ఈ రూపం వేరు, ఆ పేరు వేరు, ఈ పేరు వేరు, ఆ ఉపాధి వేరు, ఈ ఉపాధి వేరు, కాని ఉన్న చైతన్యం మాత్రం త్రేతలో ఉన్న రాముడు, ద్వాపరలో ఉన్న కృష్ణుడు, కలియుగంలో ఉన్నటువంటి భగవాన్ సత్యసాయి, ఈ మూడు కూడా ఒక్కటేనన్న స్పృహలో హనుమంతుణ్ణి ఆదర్శంగా గనక తీసుకుని జీవించగలిగినట్లయితే, రామకార్యంలో నిమగ్నమైనటువంటి హనుమ ఆదర్శం గనక ఉన్నట్లయితే, భవిష్యత్ బ్రహ్మలం కాకపోయినా రాబోతున్నటువంటి సర్వబ్రాహ్మీమయమైనటువంటి జగత్తులో మన ఆయువు నిలకడగా ఉంటుంది, నిశ్చితంగా ఉంటుంది, అన్ని వేళల ఆత్మస్వరూపంగా ఉంటుంది.
ఇప్పటి వరకు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ఉపన్యాసం విన్నారు. ఇంతటితో ఈనాటి తెలుగు కార్యక్రమం సమాప్తం. ఓం శ్రీ సాయిరాం.